அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தவகமகரந்தஸ்ருதிதிரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணு சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் தியாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகா நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ யம் ப்ரவ்ரஜந்தமனுபேதமபேதகிருத்யம் த்வயி பாயனோ விரககாதர ஆஜுஹாவ குத்ரேதி தன்மயதயா தரவோபினேதுஹ தம் சர்வபூதஹ்ருதயம் முனிம் ஆனதோஸ்மி நிகமகல்பதரோர்களிதம் ஃபலம் சுகமுகாத் அமிருதத்ரவசம் யுதம் பிபத பாகவதம் ரசமாலயம் முகுரஹோ ரசிகாக புவி பாவுகாக ஸ்ரீ கைவல்ய பதம் புச்சேருடகுனை சிந்தின்சதன் லோகரட்சைகாரம் பகு பக்த பாலனகலா சம்ரம் பகு தானவோத்ரேகஸ்தம் பகு கேளிலோல விலசத்ருக்ஜால சம்பூத நானா கஞ்சாத பவாண்ட கும்பகு மகா நந்தாங்கனாடிம்பகு ஸ்ரீ கைவல்ய பதம் புச்சேருடகுனை சிந்தின்சதன் குருவாயூருகா பிரசித்திக்கின பூலோக வைகுண்ட பிராந்தம்லோ மனம் ஸ்ரீமன் நாராயண கதா அனே அமிர்தாண்ணி திராகபோத்துனோம். ஒக்கொக்க க்ஷேத்திரானிக்கு பகவந்துடைய அனுகிரகம் வல்ல ஒக்கொக்க விசிஷ்டத உண்டுது. ஈ ஊரு பேரு குருவாயு ஊரு, குருவாயூரு அது வவஹாரம்ல குருவாயூர் அட்டுனாக்கி தீனிக்கு குருவாயூரு அனி பேரு. ఈ క్షేత్రంలో శ్రీ మహావిష్ణు యొక్క అవతార కథల్ని మనం వినబోతున్నాం. అసలు మన చరిత్రలోనే సప్తాహ దీక్షకి ఒక విశిష్టత ఉంది. ఈ సృష్టి అంతా 7 రోజుల మీదే నడుస్తుంది. ఎవరైనా ఆదివారం మొదలుకొని శనివారం లోపల 7 రోజుల లోపలే పుట్టాలి, ఈ 7 రోజుల లోపలే వెళ్ళిపోవాలి. కాబట్టి సప్తాహం దాటి వెళ్ళే అధికారం ఎవరికీ లేదు. సృష్టి కూడా సప్త పదార్థాలు, 7 పదార్థాలు ఉన్నాయి. ఆ 7 పదార్థాల నుంచే సృష్టి అంతా ఏర్పడింది. మన శరీరంలో కూడా 7 ధాతువులు ఉన్నాయి. ఇది కాకుండా దీక్షతో తరించాలంటే 7 ఋషుల్ని మనం రోజు పూజిస్తాం. వాళ్లే సప్త ఋషులు అని పిలువబడుతున్నారు. ఈ విషయాన్ని లోకానికి తెలియజేయడానికే శ్రీ మహావిష్ణువు 7 కొండలను పెట్టుకున్నాడు, సప్తగిరులను పెట్టుకున్నాడు. వ్యవహారంలో 7 అంటే చాలామంది భయపడతారు, కానీ అసలు 7 లేకుండా ఈ సృష్టిలో 7 గడ ఉండదు. అంటే నడవడికే ఉండదు, బ్రతుకే ఉండదు. అందులో ముందుగా ఏ క్షేత్రంలో అయినా మనం కార్యక్రమం చేసే ముందు క్షేత్ర మహిమ తెలుసుకోవాలి. అప్పుడు తక్కిన కథా విశేషాలు మనకు అర్థమవుతాయి. ఎందుకు ఏరికోరి ఈ క్షేత్రంలోకి మహానుభావులైన ఋషులు యుగయుగాలుగా వస్తున్నారు, వచ్చి శ్రీమద్ భాగవత కథ అనే అమృతం త్రాగి తరిస్తున్నారు అనడానికి ఒక మహానుభావుడైన వ్యక్తి కారకుడు. ఈ కేరళలో చాలా పాతకాలంలో నారాయణ భట్టతిరు అని ఒక ఆయన ఉండేవాడు. ఈ కేరళ ప్రాంతంలో నంబూద్ది బ్రాహ్మణులని వాళ్ళు కొంచెం మంత్రవేత్తలు, బాగా మలయాళ మంత్రాలలో ఆరితేరినటువంటి వాళ్ళలో నంబూద్రి అనే ఒక వంశం ఉన్నదన్నమాట. వీళ్ళు ఎక్కువగా అర్చనలు, అర్చకత్వాలు వీటి మీద బ్రతికేవారు. ఈ వంశంలో వాళ్ళల్లో వ్యాకరణ పాండిత్యం, కవిత్వ శక్తి ఈ రెండూ గట్టిగా ఉండేవి. ఒక్కొక్క కర్మయోగం ఉంటుంది, వంశం ఎంత గొప్పదైనా, ధనం ఎంత గొప్పగా ఉన్నా, పాండిత్యం ఉన్నా పూర్వకర్మని ఎవరము తప్పించుకోలేము. ఏ ఊరు వెళ్ళినా కర్మయోగం అనేది గట్టిగా పట్టుకుంటుంది. గురువాయూరులో భాగవతం విందామని వచ్చి సరిగ్గా పురాణం ప్రారంభమయ్యే సమయానికి బయట తిరిగే వాళ్ళు ఎంతమంది లేరు? అది పూర్వకర్మ అంటారు దాన్ని. అంటే ఆ చరిత్ర వినే అవకాశం వాడికి ఇవ్వడం భగవంతుడు. యోగం ఉంటే ఎక్కడ ఉన్నా ఆ సమయానికి అక్కడికి రాగలుగుతాడు. అన్నిటికంటే యోగం చాలా గొప్పది, గ్రహబలం చాలా గొప్పది. అందుకే ఈరోజు సప్తాహాన్ని ఆరంభించే ముందు మూడు పర్యాయములు నవగ్రహాలకి భక్తితో మీరంతా ప్రణమిల్లండి, వారిని తలుచుకోండి అని చెప్పడం వరకు అది ఒక అంతరార్థం ఉన్నది. సక్రమంగా గ్రహాలు లేకపోతే ఎంత భయంకర దుస్థితిని అనుభవిస్తారో ఇప్పటికీ చాలామంది దాన్ని అనుభవంలో గ్రహిస్తూనే ఉన్నారు. పురాణ కథలను పక్కన పెడదాం. గ్రహబలం బాగాలేకపోతే నిన్నటిదాకా అందరి చేత కీర్తి ప్రతిష్టలతో మారుమోగిపోతూ అందరి యొక్క ప్రశంసలు అందుకునేవాడు మర్నాటి నుంచి ఎదుగు పనికి రాకుండా అయిపోవడంలా, కోటీశ్వరుడు బికారి అయిపోవడంలా, బికారి కూడా అదృష్టం బాగుంటే క్షణాల్లో కోటీశ్వరుడు అవుతున్నాడే, ఇది గ్రహబలము అని పేరు. తమ్ముడెదురు తిరుగు తన యాలి తిట్టును ఏది చేయబోవ ఎదిరివచ్చు, ఏది చేయబోవ ఎదురువచ్చు, పట్టు తప్పి నేళ్లపై రాళ్ళు తేలును గ్రహబలంబు వేరుగా జరిగిన. ఒక క్షణకాలం గ్రహబలం కనుక మారిపోతే, తారుమారైపోతే ఎప్పుడు అన్నా అన్నా అని అన్నగారిని సేవించే లక్ష్మణుడి లాంటి తమ్ముడు తిరతట, తమ్ముడు ఎదురు తిరుగు మొట్టమొదటి అక్కడ మొదలవుతుంది. ఎక్కడైనా తమ్ముడికి తెక్కొచ్చి అన్నగారిని తిట్టడం మొదలుపెట్టాడంటే దానికి మూల కారణం ఏమిటి? గ్రహబలం. ఏనాడు రాశారండి మహానుభావులు వాడు? ఇవాళ కదా ఈ పద్యం, 1200 క్రితం రాయబడిన పద్యం. నన్నే చోటుడిని వాడు రాశాడు. మొట్టమొదటి గండం తమ్ముడితో మొదలవుతుందిట. ఓసారి రామచంద్ర ప్రభు, లక్ష్మణుడు, సీత అరణ్యవాసం చేస్తూ ఉండగా రాముడి మూట, సీత మూట నెత్తి మీద పెట్టుకుని ఎప్పుడూ లక్ష్మణుడే మోసేవాడు. తమిళనాడులో ప్రదేశానికి వెళ్ళగానే హఠాత్తుగా లక్ష్మణుడు అన్నగారిని తెగదిట్టి ఎప్పుడు నీ మూటలు నేనే మోయాలా అని కింద పారేశాడు. నా చేత గుడ్డు చాకరీ చేయిస్తావా దుర్మార్గుడు అని. సీత తెల్లబోయి లక్ష్మణుడు ఏమిటి, రాముడిని తిట్టడం ఏమిటి అని కంగారు పడింది. అప్పుడు ఆయన, నువ్వేం మాట్లాడక, ఇప్పుడు అవతల వాడు తెక్కొచ్చినప్పుడు మనం మాట్లాడకూడదు, నోరు మూసుకోవడం చాలా ఉత్తమం అన్నాడు. ఆయన ఆ మూటలు రెండు పుచ్చుకుని నెత్తి మీద పెట్టుకున్నాడు. కొంచెం దూరం వెళ్ళగానే లక్ష్మణుడు హఠాత్తుగా కన్నీళ్లు పెట్టుకుని, ఎప్పుడూ లేని అన్నగారు నేను తిట్టేనేమిటి అని వెంటనే కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు, క్షమించమన్నాడు. మళ్ళీ సీతాదేవి ఇదేమిటండి? అప్పుడు ఆయన చెప్పాడు రాముడు, ఈ స్థల ప్రభావం, ఇక్కడ సుందుడు ఉపసుందుడు అని ఇద్దరు అన్నదమ్ములు రాక్షసులు కొట్టుకు తెచ్చిపోయారు పూర్వం. ఆ స్థలానికి రాగానే ఎంత గొప్ప అన్నదమ్ములైనా కొట్టుకుంటారు. ఇదే గ్రహముల యొక్క స్థితి. గ్రహబలం సక్రమంగా లేకపోతే లక్ష్మణుడి లాంటి తమ్ముడు కూడా రాముడి తిడతాట. అందుకని ఏమన్నారు, గ్రహబలం సరిగ్గా లేకపోతే తమ్ముడు ఎదురు తిరుగు. అప్పటిదాకా నవ్వుతున్నవాడు కాస్త ఏ స్టేజ్ మీద ఇలా మాట్లాడుతున్నావేం అని అచ్చకుడి మీద ఎగురుతున్నాడంటే అది గ్రహబలం వేరుగా తిరిగిందని అర్థం. అందుకని తమ్ముడు ఎదురు తిరుగు. రెండోది తన యాలి తిట్టును. ఇక్కడ ఉంది చమత్కారం అంతా. తనయ ఆళి అంటే కొడుకుల యొక్క సమూహం, పిల్లలు ఎదురు తిరుగుతారు. అంతవరకు నాన్నగారు నాన్నగారు అని కాళ్ళకి దండం పెట్టేవాళ్ళు, అమ్మ అమ్మ అని తల్లికి నమస్కరించేవాళ్ళు తిక్కరేగి ఎగురుతున్నారంటే గ్రహబలం మారిపోయింది. దాంతో కొడుకులు తిట్టడం మొదలు పెడతారు. తన యాలి, తన ఆలి అన్నమాట, భార్య కూడా తిడుతుందని రెండో అర్థం. పిల్లలు తిడతారు, భార్య తిడుతుంది. ఏది చేయబోవ ఎదురు వచ్చు, నువ్వు ఏం చెయ్యాలనుకో అది వ్యతిరేకం అవుతుంది. అందుకే సాధారణంగా లోకంలో ఒక సామెత ఉంది, రామ అంటే కూడా గూతుమాట అవుతుంది రా కాసేపు, ఏమి తిట్టావా అంటాడు వాడు. అందుకని గ్రహబలం సక్రమంగా లేకపోతే నువ్వు ఏం చేయాలనుకున్నా అది ఎదురైపోతుంది. పట్టుతప్పి నీళ్లపై రాళ్ళు తేలును. సహజంగా రాళ్ళు నీళ్ళ మీద తేలుతాయా? గ్రహబలం సక్రమంగా లేకపోతే రాళ్ళు కూడా తేలుతాయి. ఈ వచ్చిన ఒక ఆయన ఇటుకలు అమ్ముకునేవాడు, ఇటుకని నీళ్లలో పారేసి చూడండి చక్కగా తేలుతూ మునిగిపోతుంది, అప్పుడు ఆ ఇటుక మంచిది అన్నాడు. వాడి కర్మగాలు గ్రహబలం బాగాలేదు, ఆ ఇటుక నీళ్లలో వేయగానే తేలింది, ఆ ఇటుక డొల్ల ఇటుకని తీసి పారేశారు, వాడి కాంట్రాక్టే పోయింది. ఇది జరిగింది ఈ మధ్యన పశ్చిమ గోదావరిలో. అంటే గ్రహబలం సక్రమంగా లేకపోతే చేతిలో ఉన్న రాళ్ళు కూడా నీళ్ల మీద పడి తేలతాయి. అందువల్లే నిరంతరం గ్రహాలని భక్తితో పట్టుకోవాలి. ఈ గ్రహాలకు అధిదేవత అయిన శ్రీమన్నారాయణుడిని పట్టుకోవాలి. నారాయణ భట్ట తిరిగి పాండిత్యం ఉంది, ధనం ఉన్నది, గొప్ప శిష్యులున్నారు, పరివారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ జాతకం వల్ల, పూర్వజన్మ దుష్కృతి వల్ల, గ్రహబలం సక్రమంగా లేకపోవటం వల్ల వాత రోగం పట్టుకుంది. ఇంకా మామూలు వాతం కాదు, ఈ వాత వల్ల కాళ్ళు తెగలాగేస్తూ ఉండేవి, మోకాళ్ళు నొప్పులు. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారన్నమాట, వాళ్ళ బాధ నరకం అంటది. నడవలేరు, కూర్చోలేరు, ఏ పని చేయాలన్నా చికాకే, గట్టిగా నిలబడలేరు 2 నిమిషాల సేపు. దాంతోపాటు లోపలికి ఏ తిన్నా అరిగేది కాదు ఆయనకి. ఈ వాత రోగం వల్ల నరకం చూశాడు ఆయన, ప్రత్యక్ష నరకం. భూలోకంలోనే నరకం, సత్యంగా ఎప్పుడో నరకం రావడం కాదు, కానీ బ్రతికుండగా రోగాల వల్ల నిత్య నరకాన్ని చూశాడు పాపం ఆయన. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఆయన అదృష్టం పోవండి, గురువుల కటాక్షం ఉంటే ఏ గండంలో నుంచి అయినా బయటపడతాం కనుక ఒక సద్గురువు దొరికి, నాయన తీర్థయాత్రలు చేస్తే అప్పుడు నీకు ఈ రోగం పోతుంది అని చెప్పారు. ఆయనకి చిన్నప్పటి నుంచి వ్యాకరణాదులతో పాటు మంత్రం కూడా నేర్పిన గురువుగారు ఉన్నారులేండి. అందుకని ఆయన ఏమన్నారు, తీర్థయాత్రలు చెయ్యి, ఈ లోకంలో తీర్థయాత్రలు చేయకుండా ఒకే చోట ఉన్నవాడు తరించడు. ఎప్పుడైనా తరించాలంటే భూమి మీద పుట్టినవాడు ఎవడైనా యాత్రలు చేయవలసిందే. అందుకే కృష్ణుడు యాత్రలు చేశాడు, అర్జునుడు ఏకదాటిన సంవత్సర కాలం యాత్రలు చేశాడు, బలరాముడు 6 నెలల పాటు యాత్రలు చేశాడు. కాబట్టి సృష్టిలో మహానుభావులు అనుకున్న వాళ్ళంతా యాత్రలు చేసే తరించారు. యాత్రలు చేయకపోతే మాత్రం ఎంత గొప్పవాడైనా వాడి ఇంట్లో కూర్చుంటే తరించడు. అందుకని నీ రోగం తగ్గినట్టు ఉంటుంది, మహానుభావుల్ని సేవించినట్టు ఉంటుంది, పవిత్ర కథలు విన్నట్టు ఉంటుంది, ఎక్కడో ఒక చోట దైవానుగ్రహం వల్ల నీ రోగం తగ్గుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నువ్వు యాత్ర చెయ్యమని గురువుగారు చెబితే గురువాక్యంతు కర్తవ్యం అని నిర్ణయించుకుని బయలుదేరాడు. గురువుగారు చెప్పారంటే చెయ్యకూడని పని అయినా చెయ్యమన్నారు. అందుకని వెంటనే కొంతమంది శిష్యుల్ని వెంట పెట్టుకుని ఈ కేరళ అంతా తిరిగాడు. ఒకరోజున ఆయన అదృష్టం బాగుండి సరిగ్గా ఇక్కడికి గురువాయూరు వచ్చారు. నారాయణ భట్ట తిరి 9 రోజుల పాటు ఉండిపోయాడు. లోపలున్న శ్రీకృష్ణ పరమాత్మని చూచి పొంగిపోయాడు. పైకి నారాయణ అంటాం కానీ ఆయన డైరెక్ట్గా శ్రీకృష్ణ పరమాత్మే. సరాసరి శ్రీకృష్ణుని యొక్క విగ్రహం ఈ రూపంలో, నారాయణ రూపంలో మనకి దర్శనమిస్తోంది. ఈ నారాయణుడు శ్రీకృష్ణ నారాయణుడు, చతుర్భుజుడు అన్నమాట. ఆ 4 భుజాలతో ఉన్న స్వామివారి చరిత్ర తెలుసుకుని ఆయన ఆశ్చర్యపోయాడు. ఈ స్వామివారికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. పూర్వం శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకా నగరాన్ని 128 సంవత్సరాల పాటు సుక్షేత్రంగా చేశాడు. శ్రీకృష్ణుడి ఆయువు 128 సంవత్సరాలు. అందులో ద్వారకానగరం ఎప్పుడూ ఉన్నప్పటికీ ఆయన కాలంలో మళ్ళీ సముద్రుణ్ణి అడిగి 12 యోజనాల స్థలం తీసుకుని అందులో విశ్వకర్మ ద్వారా గొప్ప నగర నిర్మాణం చేయించాడు. అంత పూర్వకాలంలో ద్వారకని కుశస్థలీపురము అనేవారు. శ్రీకృష్ణుడు దానికి ద్వారకా అని పేరు పెట్టాడు. ఆ నగరాన్ని సుక్షేత్రం చేశాడు. ఆయన అవతారం సమాప్తం అయిపోయాక ఇంకా నగరం భూలోకంలో ఉండకూడదు అని సంకల్పించాడు ఆయన. ఎందుకని, కలియుగంలో ఉన్న మానవులలో ఎక్కువ మంది నాస్తికులు ఉంటారు, అజ్ఞానంతో దీనిని అపవిత్రం చేస్తారు, సంపదల కోసం చెయ్యరాని పనులు చేస్తారు, విగ్రహాలను ధ్వంసం చేస్తారు, ఉమ్ము మలాలు మూత్రాలు ఈ స్థలంలో విడిచిపెట్టి ఆలయం అంతా అపవిత్రం చేస్తారు, కనుక ఈ క్షేత్రం ఇంకా భూమి మీద ఉండకూడదు అని సముద్రుడిని పిలిచి, నేను అవతార సమాప్తి చెయ్యగానే శ్రీకృష్ణుడిగా అవతరించిన నా రూపాన్ని విడిచిపెట్టగానే ఏకధాటిన 7 రోజుల పాటు కెరటాలు విసిరి ఈ మొత్తం నగరాన్ని సముద్రంలో ముంచెయ్యి అన్నాడు. సముద్రుడు అలాగే 7 రోజుల పాటు ఈ మొత్తం ద్వారకా నగరాన్ని అంతా ముంచెత్తాడు. ఇప్పుడు ద్వారకుందే, అది ప్రారంభ ద్వారక, అసలు ద్వారక ఎప్పుడో సముద్రంలో కలిసిపోయింది. ఆ సమయంలో ఉద్ధవుడు అని పేరు కలిగిన శ్రీకృష్ణుడి భక్తుడు ఒకడున్నాడు. జ్ఞానులు, జ్ఞానులలో ఉద్ధవుడు అంత గొప్పవాడు మరొకడు లేడు. భక్తులలో కూడా జ్ఞానభక్తి కలిగిన వాడు కొద్దిమందే ఉంటారు. ఎక్కువ మంది కోరికలతో మాత్రమే గురువుల వెంట చేరతారు. కోరికలు లేకుండా కేవలం కైవల్యం కోసము, జ్ఞానము కోసము గురువులను అనుసరించేవాళ్ళు చాలా తక్కువగా వేళ్ల మీద లెక్క పెట్టగలిగే వాళ్ళు ఉంటారట. 333 మంది అంటే ప్రతి 100 మందిలో 90 నుంచి 95 మంది ఏదో ఒక కోరిక లేకుండా మాత్రం క్షేత్రములకు రారు. ఏదో ప్రయోజనం, ఇక కొద్దిమంది ఉంటారు. ఆ కొద్దిమందికి పునర్జన్మ లేకుండా చేసుకోవాలనో లేక పరమాత్మ తత్వం తెలుసుకోవాలనో కోరిక ఉంటుంది. శ్రీకృష్ణ తత్వం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్న భక్తుడు ఉద్ధవుడు మాత్రమే. ఉద్ధవుడికి కృష్ణుడు తన రూపం ఇచ్చాడు. చాలామందికి తెలియదు కానీ కృష్ణుడు ఉద్ధవుడు కలిసి వెడితే ఎవరు కృష్ణుడో తెలియక చాలామంది గజిబిజి అయిపోయేవారట. గోపికల దగ్గరికి ఉద్ధవుడిని పంపాడు ఓ రోజున కృష్ణుడు. అప్పుడు గోపికలు ఉద్ధవుడిని చూచి, మా రాజీవ అక్షుని భంగి నుండి నన్ను జున్ అచ్చ మా కృష్ణుడిలాగే ఉన్నాడు, కానీ కృష్ణుడు కృష్ణుడే, ఈయన ఈయనే అనుకున్నారు. మళ్ళీ ఎప్పుడూ కూడా అసలు అసలే నకిలీ నకిలీయే కదా. అంటే కృష్ణుడి యొక్క అనుగ్రహంతో ఇంచుమించుగా ఈయనే కృష్ణుడేమో అనుకుని భ్రమ కలిగే అంతటి రూపాన్ని పొందగలిగాడు ఆ ఉద్ధవుడు. దాన్ని బట్టి ఆయన ఎంత గొప్పవాడో ఆలోచించండి. అటువంటి ఉద్ధవుడు శ్రీకృష్ణుడు అవతారం విడిచిపెట్టేస్తూ ఉంటే కాళ్ళ మీద పడి, ఇక నువ్వు లేకపోతే నేను ఉండలేను ఈ లోకంలో, నిన్ను మళ్ళీ ఎలా చూడగలుగుతానో చెప్పమని రకరకాల సందేహాలను వ్యక్తం చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఉద్ధవునికి గొప్ప బోధ చేశాడు. అసలు ఆ బోధ భాగవతంలో 11వ స్కంధంలో ఉంటుంది. విని తీరవలసిన అపూర్వమైన బోధ. ఆ బోధ విని ఇంచుమించుగా శుకుడు లాంటి వాడు కూడా ఆశ్చర్యపోయాట. ఇక శ్రీకృష్ణుడు మరికొన్ని క్షణాలలో శరీరం విడిచిపెట్టే ముందు ఉద్ధవుడు, తండ్రి నిన్ను చూడని కళ్ళు నిష్ఫలాలు, నిన్ను కృష్ణ వాసుదేవ అని పిలవకపోతే ఇక నాకు జీవితం మీద విరక్తి కలుగుతుంది, నిన్ను చూడకపోతే ఒక క్షణం కూడా నేను ఉండలేను, కలియుగాంతం వరకు ఇక్కడికి వచ్చే భక్తులకి నీ రూపం చూడాలనే కోరిక ఉంటుంది, కాబట్టి దయతో నీ రూపం నాకు ప్రసాదించు అన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు అన్నాడు, నేను ఈ అవతారం ఎత్తేటప్పుడు వైకుంఠం నుంచి నా దివ్యమంగళ విగ్రహాన్ని, ఆత్మమూర్తిని, శివుడికైతే ఆత్మలింగం అంటారు, విష్ణువుకైతే ఆత్మమూర్తి అంటారు, అర్చామూర్తి అనగా విగ్రహ రూపంలో ఆరాధించడం కోసమని వైకుంఠం నుంచి నా దివ్యతత్వాన్ని ఒక రూపంలోకి తీసుకొచ్చి దాన్ని ద్వారకలో ప్రతిష్ఠించాను. నాతో పాటు అవతార సమాప్తం అవగానే తిరిగి ఆ విగ్రహాన్ని వైకుంఠానికి పట్టుకుపోదాం అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కలియుగాంతం వరకు భక్తులను అనుగ్రహించడానికి ఒక విగ్రహం కావాలని కోరావు కాబట్టి ఇదిగో ఆ వైకుంఠంలో ఉన్న స్వయం వ్యక్త అర్చామూర్తిని నీకు ఇస్తున్నాను. స్వయం వ్యక్తం అంటే ఏమిటనమాట, ఏ శిల్పి చెక్కినది కాదు, శ్రీ మహావిష్ణువు తనయంత తాను ఒక విగ్రహ రూపం ధరించాడు. దానికి స్వయం వ్యక్తము, స్వయంభూ అని పేరు అనమాట. స్వయంభూ అంటే తనయంత తాను పుట్టినది, భూ అంటే పుట్టుట, స్వయంభూ అంటే తనయంత తాను పుట్టుట. ఈ విగ్రహం ఇంతకాలం ద్వారకులు అందరి చేత పూజింపబడింది. ఈ విగ్రహం నీ చేతిలో పెడుతున్నాను. నా అవతారం పూర్తి కాగానే నువ్వు దీనిని భూలోకంలో ఏదో ఒక దివ్యస్థలంలో ప్రతిష్ఠించు, కానీ నీ సొంత పెత్తనంతో ప్రతిష్ఠించకు. నీకు బ్రహ్మని ప్రతిష్ట చేయడానికి వీలుగా ఇచ్చి పంపిస్తాను. బ్రహ్మగారితో పాటుగా బృహస్పతి, వాయుదేవుడు ఈ ఇద్దరు నీకు తోడుగా ఉంటారు. మీ ముగ్గురు కలిసి భూలోకంలో ఈ విగ్రహ ప్రతిష్ట చేసి దీన్ని పూజించి కలియుగాంతం వరకు మానవులు తరించేలా చెయ్యండి అన్నాడు. వెంటనే ఉద్ధవుడు ఆ విగ్రహాన్ని భక్తితో రెండు చేతులతో పట్టుకున్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, ఈ విగ్రహం సామాన్యమైన విగ్రహం కాదు, వైకుంఠం నుంచి నేను నాంతటా ఆవిర్భవించిన విగ్రహం, దీనిని 3 తరములుగా మా వంశం వాళ్ళు పూజిస్తున్నారు. ఇక్కడే మీకు రహస్యం చెప్పాలి. పూర్వం స్వయంభువ మనువు కాలంలో సుతపుడు అని ఒక ప్రజాపతి ఉండేవాడు. ఆయన పేరేమిటి? సుతపుడు. చాలా గొప్పవాడు ఆయన. ఆయన భార్య పేరు పురుషిని. ఈ ఇద్దరు శ్రీ మహావిష్ణువు కోసం 12,000 సంవత్సరాల కాలం తపస్సు చేశారు. అది భాగవతంలో 10వ స్కంధంలో శ్రీకృష్ణుడు పుట్టబోయే ముందు ఆ ఘట్టం వస్తుంది. 12,000 సంవత్సరాలు సుతపుడనే ప్రజాపతి తన భార్య పృశ్నితో కలిసి ఆకులు అలములు మాత్రమే తింటూ, వండిన పదార్థం తినకూడదు, కోసిన పదార్థం తినకూడదు. కోసిన పదార్థం అంటే ఏంటి, చెట్టుకి ఏ ఆకు పండు కాస్తే దాన్ని కోస్తే కూడా తప్పుట. అందుకని తనంత తాను నేల మీద పడిన ఆకులు, తమ ఎంత తాము కిందకి రాలిపోయిన మామిడికాయలు లాంటివి, అవి కుళ్ళిపోయినా పర్వాలేదు అవే తింటాం. కానీ చెట్టుని హింసించి కొయ్యను, కోసిన పదార్థం వండను అని నిర్ణయించుకుని వాళ్ళు తమంత తాము భూమి మీద రాలిన ప్రాకృతిక ఆహారాన్ని తిన్నారు. అలా ఒకరోజు రెండు రోజులు కాదు, 12,000 సంవత్సరాలు. అది జ్ఞానం అంటే. ఈ 12,000 సంవత్సరాలు అహోరాత్రముల పాటు, అంటే పగలు లేదు, రాత్రి లేదు, సంధ్య అనే సమయం అనే తేడా లేకుండా నిరంతర భక్తితో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్ర జపం చేశారు. ఆ మహాతపస్సుకి, కఠోర తపస్సుకి శ్రీమన్నారాయణుడు చతుర్భుజాలతో, శంఖచక్ర గదాపద్మాలతో ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే, అప్పటిదాకా వాళ్ళు మోక్షం కావాలనే కోరికతో తపస్సు చేశారట. కానీ ఎదురుగుండా స్వామి కనబడగానే ఆనందం తట్టుకోలేక నీలాంటి కొడుకు కావాలని కోరారు. కర్మయోగాలను ఉంటాయి కొన్ని, అంటే మోక్షం మీదకి దృష్టి వెళ్ళదు, మళ్ళీ కొడుకుల మీదే వ్యామోహం. అందుకని నాకు నీ వంటి కొడుకు కావాలి అని కోరారు వారు. ఆయన చిరునవ్వు నవ్వి, నా వంటి వాడు ఈ లోకంలో మరొకడు ఉండడు, నేనే మీకు కొడుకుగా వస్తాను. కానీ మీరు కంగారులో పుత్ర 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 అని 3 సార్లు అన్నారు. 3 సార్లు పుత్ర పుత్ర అనడం వల్ల మీలాంటి భక్తుల కోరిక తీర్చడానికి నేను 3 జన్మలెత్తి మీకు కొడుకునవుతాను అని వరం ఇచ్చాడు. అప్పుడు మొదటి జన్మలో ఈ పృశ్ని అనే పరమ పతివ్రతకి పృశ్ని గర్భుడు అనే పేరుతో తెల్లని రంగులో పుట్టాడు. చాలా స్వచ్ఛంగా ఇంత తెల్లగా ఉన్న బట్టలాగా పుట్టుకొచ్చాడు. వెన్నెల వంటి రంగుతో ఉండేవాడు ఆయన. అది మొదటి జన్మ. ఆ తర్వాత మళ్ళీ 3 సార్లు కదా మరి వరం ఇచ్చాడు ఆయన. అందుకని ఈ ఇద్దరు శరీరం విడిచిపెట్టి వైవస్వత మనువు కాలంలో కశ్యపుడు అదితి అనే పేరుతో పుట్టారు. మళ్ళీ అదితియు కశ్యపుడనగా విదితుల రఘు మీకు కురుచ వేషంబుననే నుదయించితి వామనుడన త్రిదశేంద్రానుజుడనై ద్వితీయ భవమునను. మళ్ళీ 2వ జన్మలో ఆ పృశ్ని అదితిగా పుట్టింది, సుతపుడు కశ్యప ప్రజాపతిగా పుట్టాడు. ఈ ఇద్దరికి మళ్ళీ వామన అవతారంలో ఎర్రని రంగులో పుట్టాడు, అరుణవర్ణంలో పుట్టాడు. ఆయన అగ్నిస్తంభం ఎలా ఉంటుందో అలాంటి రంగులో పుట్టాడు. వామనావతారం ఎత్తి ఇంద్రుడికి మళ్ళీ రాజ్యం ఇప్పించాడు, బలిచక్రవర్తిని భంజించాడు. అది 2వ జన్మ. మళ్ళీ 3వ జన్మలో దేవకీ వసుదేవులుగా వాళ్లే పుట్టారు. ఈ దేవకీ వసుదేవులకి ఈసారి కృష్ణుడనే పేరుతో పూర్తిగా నల్లని రంగుతో పుట్టాడు. ఇలా 3 జన్మలు ఎత్తాను నేను. ఈ 3 జన్మల్లోనూ నేను నా స్వయంభూ విగ్రహాన్ని ఈ 3 జన్మల్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల చేత పూజింపజేయించా. అంటే మొదటి జన్మలో పృశ్ని గారు పృశ్ని సుతపుల చేత పూజ అందుకున్నాను, 2వ జన్మలో అదితి కశ్యపుడనే పేరుతో ఉండగా అప్పుడు ఈ అచ్చామూర్తి, ఈ స్వయంభూమూర్తి వారి పూజలు అందుకుంది. ఇప్పుడు 3వ జన్మలో ద్వారకలోనే ప్రతిష్ఠించి దేవకీ వసుదేవుల చేత పూజింపజేయించాను. ఈ విగ్రహం ఇవాళ ఓ ఉద్ధవ నీ చేతిలో పెట్టా, అంటే మా నాన్నగారు మా అమ్మ 3 జన్మలుగా ఈ విగ్రహాన్ని పూజించారు, వారికి తప్ప ఈ భాగ్యం మరెవరికీ కలగదు, ఆ భాగ్యం నీకు ఇచ్చానంటే నిన్ను నా తండ్రితో సమానమైన స్థానం ఇచ్చి గౌరవించాను. కొన్ని కొన్ని స్థానాలు చాలా గొప్పగా ఉండవు. గురువులు మీకు ఏదైనా ఒక స్థానం ఇచ్చారంటే దాన్ని నిలబెట్టుకోండి, అది వేళాకోవడం అనుకుంటే మీ కర్మయోగం అని శాస్త్రం చెబుతున్నది. కాబట్టి ఇప్పుడు ఈ విగ్రహం నీకు ఇచ్చి నిన్ను పితృస్థానంలో పెట్టి పూజిస్తున్నాను, దీన్ని ప్రతిష్ఠించమని కృష్ణుడు అవతారం విడిచిపెట్టేశాడు. ఆ విగ్రహాన్ని పుచ్చుకొని బ్రహ్మదేవుడిని పిలిచాడు ఉద్ధవుడు. వెంటనే బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ఈ విగ్రహం ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు, ఇప్పటి వరకు పశ్చిమ సముద్ర తీరంలో ఉన్నది, అరేబియా సముద్రం పశ్చిమ సముద్రం ద్వారకలో ఉంది, మళ్ళీ అటువంటి దివ్యస్థలం వెతకాలి మనం, అది వెతకాలంటే నీ వల్ల నా వల్ల కాదు, ఆ పని ఇద్దరే చేయగలరు అని గురువుగారు బృహస్పతిని వాయుదేవుణ్ణి పిలిచి మంచి స్థలాన్ని వెతకండి అన్నాడు. అప్పుడు గురువుగారును ఈ మహాత్ముడు వాయుదేవుడు ఇద్దరూ కలిసి వెతికి పశ్చిమ సముద్ర తీరంలో అంబాపురము అనే పేరుతో ఒక పురం ఉన్నది, అక్కడికి తీసుకొచ్చారు. అంటే ఈ ప్రాంతాన్ని పూర్వం ఏమనేవారు అన్నమాట, అంబాపురం అని ప్రఖ్యాతి దీనికి. ఇక్కడికి తీసుకొచ్చి గురువుగారు వాయుదేవుడు కూడా ఇదిగో ఇక్కడే ప్రతిష్ఠిద్దాం అన్నారు. వెంటనే బ్రహ్మగారు వచ్చారు, అద్భుతమైన ఆలయం కట్టాడు. కట్టి ఏది మూడు జన్మలుగా సుతపుడు పురుషుని పూజించిన, దేవకీ వసుదేవులు పూజించిన, అతిథి కశ్యపులు పూజించిన శ్రీమన్నారాయణుని స్వయంభూ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పూజించాడు. ఇప్పుడు ఆ లోపల ఉన్న విగ్రహం ఆ విగ్రహం అన్నమాట అచ్చామూర్తి. ఆ విగ్రహాన్ని బ్రహ్మగారు ప్రతిష్ఠించాడు. కాకపోతే ఈ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడానికి ఈ స్థలాన్ని వెతికిన వారు ఒకడు గురుడు, రెండు వాయువు. అందుకే గురు వాయు ఊరు గురువాయువు అనేది. అంతేగాని గురవాయువురు కాదు, గురువు గారు వాయువు కలిసి ఈ స్థలాన్ని ఏర్పాటు చేయడం వల్ల దీనికి గురువాయువురు అని పేరు వచ్చిందనమాట. ఇది కేరళ భాషలో గురువాయు ఊరు అంటారన్నమాట. ఇది అసలు పేరు దీనికి అంబాపురం.